ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. ஸ்ரீ குருப்யோ நமஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். பரம பவித்திரமேன ఒక సదాచారం, ఒక దివ్య లక్షణం పుట్టుకతో కొందరికి వస్తుంది, క్రమక్రమంగా మహానుభావుల యొక్క స్నేహం వల్ల కొందరికి వస్తుంది. అదే శుచి దానము. మానవుడు ఎప్పుడు శుచిగా ఉండాలి అని గరుడ పురాణంలో ప్రారంభంలోనే మీకు చెప్పాను. అందులో భాగంగా జాతాశౌచము మృతాశౌచము అని రెండు ఉంటాయి. జాత అంటే పుట్టుట, జాత అశౌచం. ఒక ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు ఆ ఇంటికి అశౌచం కలుగుతుంది, అనగా ఆ ఇంట్లో వాళ్ళకి కొద్ది రోజుల పాటు శుచి ఉండదు. వాళ్ళు కొన్ని పనులు చేయడానికి పనికిరారు. భోజనం చేయడానికి వరకు వస్తారు, ఇంట్లో స్నానాధికారులు చేయడానికి వరకు వస్తారు, ధన సంపాదన వంటి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, ప్రత్యేకమైన దేవతార్చనలు చేయడం కానీ, అందరినీ వెళ్ళి ముట్టుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇది పుట్టడం వల్ల వచ్చే అశౌచం, జాత అశౌచం. అదే మృతం వల్ల, చావడం వల్ల వచ్చే అశౌచం, మృత అశౌచం. ఇంటిలో ఎవరైనా మరణించినప్పుడు వచ్చేటటువంటి అశుచి, మైల మృత అశౌచం అని పిలువబడుతుంది. ప్రాచీన కాలానికి కలియుగానికి కొంచెం తేడా ఉన్నాయి, రెండూ తెలుసుకోండి. సాధారణంగా అర్చకత్వం, పౌరోహిత్యం ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళని పక్కన పెడితే తక్కిన విప్రులందరికీ 10 రోజుల వరకు అశౌచం ఉంటుంది. ఇంట్లో ఎవరన్నా పుట్టినా చచ్చిపోయినా అశౌచం 10 రోజులు, 11వ రోజు నుంచి వాళ్ళకి శుద్ధి అవుతుంది. ఇదే క్షత్రియులకైతే 12 రోజులు ఉంటుంది, 13వ రోజు నుంచి శుద్ధి అవుతుంది. వైశ్యులకైతే 15 రోజులు ఉంటుంది, 16వ రోజు నుంచి శుద్ధి అయిపోతుంది. ఇంకా తక్కినందరికీ కూడా 1 మాసం పాటు అశుచి ఉంటుంది. ఏటి సూతకం తగ్గిన వాడికి అసలు అందుకనే లేదు. కారణం అనేక కార్యక్రమాలు చేయాలి కనుక. కానీ ఇది కలియుగం, మనం ఈ వర్ణాశ్రమ ధర్మాలకు అతీతంగా ఉంటున్నాం ఎక్కువ భాగం. అందువల్లే కలియుగంలో మానవుల ఆయువుని వర్ణాశ్రమ ధర్మాలని దృష్టిలో పెట్టుకుని కలియుగంలో అందరూ అన్ని వర్ణాలు వాళ్ళం, అన్ని ధర్మాలు ఆచరిస్తూ ఉంటాం కనుక అందరూ వ్యాపారం చేస్తారు, అందరూ ఇవాళ యుద్ధంలో మిలిటరీలో చేరుతున్నారు, అందరూ అలాగే ధర్మాది కార్యక్రమాల్లో ఉంటున్నారు, అందరూ విద్యారంగంలో ఉంటున్నారు, అందరూ వ్యవసాయంలో ఉంటున్నారు కనుక పూర్వంలాగా ఈతడు విప్రుడు, ఈతడు క్షత్రియుడు, ఈతడు వైశ్యుడు, ఈతడు శూద్రుడు అనడానికి వీలు లేదట. అందుకని కలియుగంలో అందరికీ 11వ రోజు నుంచి శుద్ధి అని చెప్పారు. నేను చెప్పడం లేదు, పెద్దలు చెప్పిన వాడు చెప్తాను. ధర్మం ప్రకారం పురాణంలో ఉన్నది యథాతథంగా చెప్పడం కోసం చెబుతున్నాను. కాబట్టి అందరికీ 11వ రోజు నుంచి శుద్ధి అయింది. జాతాశౌచంలో అంటే ఇంట్లో పురుడు వచ్చినప్పుడు దీపారాధన వంటివి చేసుకోవచ్చు, సంధ్యావందనం కూడా మానసికంగా చెయ్యాలి. ఒక్క దేవాలయాలలో ప్రత్యేకమైన అర్చనలు చేయకూడదు, వెళ్ళి దర్శనం చేసుకోకూడదు. అలాగే మృతాశౌచం, ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు, ఇంటి పేరిటి వాళ్ళు మరణించినప్పుడు, నేను చెప్పేది బాబయ్యలు, పెద్దనాన్నలు, వాళ్ళ సంతానాలు, ఇంటి పేరిటి వాళ్ళు ఉన్నారే, ఇటువంటి వాళ్ళు మరణించినప్పుడు 10 రోజులు ఏ కార్యక్రమాలు చేయకుండా 11వ రోజు శుద్ధి అయ్యాక కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం కూడా ఉందండి. ఒక 5-6 తరాలు గడిచిపోయాక ఆ ఇంటి పేరిటి వాళ్ళతో మనకి పురుడు పుణ్యాలు దూరం అయిపోయాక అటువంటి వాళ్ళ మరణమునకు మైలు పట్టక్కర్ల. ఉదాహరణకు ఒక ఇంటి పేరిటి వాళ్ళు ఒక ఊళ్ళో చాలా ఎక్కువగా ఉన్నారండి. మా లింగయ్య గారిని నాకు మంచి శిష్యులు ఉన్నారు, మహానుభావులైనటువంటి వాళ్ళు. వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళో అందరూ మహాసంస్కారం కలిగిన వాళ్ళు, వేద పండితులు. ఆ ఇంటి పేరిటి వాళ్ళు, ఆయన ఇంటి పేరిటి వాళ్ళు ఊరంతా ఉన్నారు. తరతరాలుగా అలా అలా అలాగా ఆ వంశం అభివృద్ధి చెందడం వల్ల ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎన్ని తరాల క్రితం విడిపోయారో కూడా తెలియదు. ఇప్పుడు ఏమవుతుంది, తరచుగా ఇళ్లలో పురుడు రావడము, లేక ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ వచ్చినప్పుడల్లా మైలు పట్టాలంటే వీళ్ళు సంవత్సరం అంతా మైలుతోటి ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం చెప్పారు శాస్త్రం, నాయన జనం మీ వంశంలో ఎక్కువగా ఉంటే 3 తరముల తర్వాత ఇక ఆ ఇంటి పురుడు ఆ ఇంట్లో ఉండేటటువంటి మృతితో నీకు సంబంధం లేదన్నారు. 3 తరాలు దాటితే ఇక మైలు పట్టక్కర్లా. అలాగే జాతాశోచం కూడా పట్టక్కర్లేదు. నిజంగా ఇవన్నీ పట్టించి చేయాలంటే ఆయన ఇప్పటికి 60 ఏళ్ళు వచ్చాయి అనుకుంటాను నేను. ఈ 60 ఏళ్ళు రోజు మైలుతో ఉండవలసింది. అందుకని భగవంతుడు ఏం చేశాడనమాట, ధర్మ సూక్ష్మం చెప్పాడు. ఆ ఇంటి పేరిటి వాడు బాగా ఎక్కువైపోయినప్పుడు 3 తరముల తర్వాత ఆ ఇంటి వాళ్ళతో మనకి ఇక సంబంధం లేదు, ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఇంటి పేరిటి వాళ్ళు మరణించినప్పటికీ ఆ ఇంటిలో పురుడు వచ్చినప్పటికీ ఇక మైలు పాటించిన అవసరం లేదు. ఇక ఇంటి పేరిటి వాడు కారుడుకుందాం కాసేపు. అవన్నీ గరుడ పురాణంలో ప్రేతకల్పంలో చెప్పారు. అంటే ఏమిటి, మేనమావలకి మేనత్తలకి ఇటువంటి వాడికి పక్షిని 3 రోజులే ఉంటుంది. కొన్ని ఉంటాయి కేవలం స్నానంతో సరి. ఉదాహరణకి శిశువుల గురించి చెప్పారు. ఇంట్లో ఒక అమ్మాయికి గర్భస్రావం అయ్యింది అనుకుందాం. 1వ మాసంలో గర్భస్రావం అయితే ఒక్క రాత్రితో శుద్ధి అవుతుంది. ఇది అమ్మాయికి, పురుడు రావలసిన అమ్మాయి గర్భస్రావం అయిపోయిన అమ్మాయికి ఒక రాత్రితో శుద్ధి అవుతుంది. 2వ మాసంలో గర్భస్రావం అయితే ఆ అమ్మాయికి అమ్మాయి భర్తకి కూడా ఆ ఇంటి పెరిటి వాళ్ళకి 2 రాత్రులు మేలుంటుంది, అశోచం ఉంటుంది. ఈ విధంగా ఎన్ని మాసాల్లో గర్భస్రావం అయితే అన్ని మాసాలు అన్ని రాత్రులు లెక్కేయాలి. ఇది ఎంతవరకు గర్భస్రావం సాధారణంగా 3 లేక 4 మాసాల తర్వాత గర్భస్రావం ఉండదు. ఇక ఎక్కడో 5వ మాసంలో కూడా జరగచ్చు, కానీ ఎక్కువ భాగంగా 3 లేక 4 మాసాల్లో గర్భస్రావం అయిపోతుంది. 5వ మాసం దాటాకంటే ఆసుపత్రిలోకి వెళ్ళి తీసేస్తారు కనుక అప్పుడు స్నానంతో శుద్ధి. ఇవి సూక్ష్మాలు. ఇలాంటివన్నీ మనకి ప్రేతకల్పంలో చెప్పారు. అందుకని ఇక్కడ లఘువుగా చెప్పాడు. ఇటువంటి అశౌచములను దృష్టిలో పెట్టుకోవాలి. ఇంట్లో పురుడు వచ్చినప్పుడు కానీ, మరణం సంభవించినప్పుడు కానీ కొన్ని ధర్మకార్యాలు చేయకూడదు. ఏమేం చేయకూడదు? అభిషేకాలు చేయించుకోకూడదు. ఉదాహరణకి ఒక ఆయనకి 10 రోజులు మెయిలు ఉంది. ఈ 10 రోజుల మెయిలు కాలంలో ఏ తండ్రి గారు లేకపోతే తల్లి గారు పోవడం వల్ల లేకపోతే అన్నదమ్ములు పోవడం వల్ల ఏదో కారణం చేత మెయిలు వచ్చినప్పుడు ఈ 10 రోజులు కూడా 11వ రోజు శుద్ధి అయ్యేదాకా దేవాలయంకు వెళ్ళరాదు. ఒక్క కాశీలో మాత్రం అడుగు పెట్టచ్చు, కానీ సహజంగా దివ్యక్షేత్రాలకు కూడా వెళ్ళకూడదు అన్న సామెత ఉంది, ఒక నియమం ఉంది. తర్వాత ప్రదక్షిణాదులు చేయరాదు. సంధ్యావందనం మాత్రం ఆపకూడదని చెప్పానుగా, ప్రక్రియ చెయ్యాలి, అది కూడా మానసికంగా చేసుకోవాలి. తర్వాత దీపారాధన మాత్రమే చేసి తీరాలి. దీపారాధన మైలులోనూ చెయ్యాలి, మైలు శుద్ధి అయ్యాకనూ చెయ్యాలి. ఈ మధ్యన మా ఇంట్లో ఎవరో పోయారండి, దీపారాధన మానేస్తున్నాం అండి, అలాగే శుద్ధి అయిపోయిందండి, 7 దాకా దీపారాధన చేయకూడదండి అని ఒక ఆవిడ అడిగింది. 7 దాకా దీపారాధన చేయకుండా ఉండాలా? 7 దాకా దీపారాధన చేయకపోతే ఇంట్లో పొయ్యి కూడా వెలిగించకూడదని చేస్తాం. దీపారాధన చేయని ఇంట్లో అన్నం వండకూడదు, పొయ్యి వెలిగించకూడదు. అప్పుడు ఏమవుతారు మనం? అప్పుడు మనం పొయ్యి వెలిగించకపోతే తిండి లేక మలమలు పడతాం. ఎవడు చెబుతాడో తెలియదు, కానీ ఎవడు పడితే వాడు పురాణాలు చెప్పేయడం, ఎవడు పడితే వాడికి సంస్కృతం రానివాడు, భాష రానివాడు, నోటికొచ్చినట్టు ఏదో వాగేయడమే, ఆ వాగుడిని మనం భయపడడమే. శవం అక్కడ ఉండగా తల దగ్గర దీపం వెలిగిస్తారు, గుర్తుపెట్టుకోండి. శవం దగ్గర కూడా దీపం వెలిగించాలి. అలాగే శవాన్ని తీసుకెళ్ళి దహనం పెట్టి చేశాక కూడా ఇంట్లో అసలు ఆ 10 రోజులు మైలుండ కాలంలో నిత్య దీపారాధన జరగాలి. ఒక అఖండ దీపాన్ని వెలిగించాలి, అదొక నియమం. శుద్ధి అయ్యాక అసలు నిత్యం చేయవలసిందే దీపారాధన. దీపారాధనమును ఎప్పుడు ఆపరాదు. కాకపోతే మైలు ఉన్న ఇంటిలో శుద్ధి అయ్యేదాకా 10 రోజులు చేసే దీపారాధన యమధర్మరాజ దీపారాధన అని పిలువబడుతుంది. ఈ శుద్ధి అయిపోయిన 11వ రోజు నుంచి వెలిగించే దీపారాధన ఇంద్ర దీపారాధన. అంటే మైలు కాలంలో వెలిగించే దీపం యముడి ప్రీతి కోసం వెలిగిస్తాం. మైలు శుద్ధి అయిన తర్వాత వెలిగించే దీపం 1 సంవత్సరం పాటు వరకు ప్రత్యేకంగా ఇంద్రుడి యొక్క ప్రీతి వరకు చేస్తాం. కారణం, ఇంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు కొన్ని సుఖాలు కలుగుతాయి. కారణం చెప్పాలంటే, ఇంకా తేలిగ్గా చెప్పాలంటే, ఇంద్రుడిని పూజించడం వల్ల సంతానం కలుగుతుంది. నాకు పుత్ర సంతానం కావాలి లేక పుత్రిగా సంతానం కావాలి అని ఎవరైనా కోరుకుంటే ఇంద్రుడి అనుగ్రహం పొందాలి. అందుకే ఉపాసనల్లో ఇంద్రుడిని ప్రత్యేకంగా అర్చన చేస్తారు. ఇప్పుడు ఏటి సోతకం ఉంది ఒక ఆయనకి, అంటే వాళ్ళ నాన్నగారు పోయారు. నాన్నగారు పోతే 1 సంవత్సరం పాటు సోతకం ఉంటుంది. ఈ సోతక కాలంలో ప్రత్యేక పూజలు యజ్ఞాలు చేయకూడదు. నిత్యార్చనలు చేసుకోవాలి, గుళ్ళోకి వెళ్ళచ్చు, ప్రదక్షిణలు చేసుకోవచ్చు, అన్నీ చేయాలి. కానీ ఇతనికి సంతానం కావాలనే కోరిక ఉంది. అప్పుడు ఏం చేయాలన్నమాట, రోజు తూర్పు దిక్కు కేసి ఒక దీపం వెలిగించాలి. పూజా మందిరంలో ఒక దీపపు కుంది తూర్పు దిక్కున పెట్టి వెలిగించాలి. పూజా మందిరం సాధారణంగా ఎక్కువ మందికి తూర్పు దిక్కుకే ఉంటుంది. అటువంటి వాళ్ళు పూజా మందిరంలో ఒక దీపం వెలిగిస్తే, ఒక దీపం అంటే ఏమిటి, మళ్ళీ దీపపు కుంది పెట్టి మూడు ఒత్తులేసి నెయ్యి పోసి అప్పుడు వెలిగించాలి. ఇలా సంవత్సరం విడిచిపెట్టకుండా వెలిగిస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు. ఈ ఇంద్ర ఉపాసన వల్ల సంతానం కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీపారాధన మాత్రం చేసి తీరాలి. ఈ ఏటి సూతక కాలంలో తీర్థయాత్రల్లో గయా, బదరి, కాశీ వంటివన్నీ చేయొచ్చు. తిరుపతి వంటి క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, కానీ మొక్కులు తీర్చుకోకూడదు. అక్కడ ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసుకోకూడదు. అంతేగాని ఏటికి ఏడాది అసలు పూజలు మానే మనది ఎవరు గుళ్ళోకి వెళ్ళొద్దని ఎవరు చెప్పరా. ఎంతసేపు పూజ మానేయండి అంటారే, కానీ ఏ తిండి పూజ మానవనరే, పొట్ట పూజ మానవనరే. కాబట్టి అవన్నీ ఉట్టుట్టి మాటలు, శుభ్రంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఏటి సూతక కాలంలో అంటే సంవత్సర కాలం పాటు మైలున్నప్పుడు మానవులు పురాణములు శ్రద్ధగా వినాలి, దాన ధర్మములు చెయ్యాలి. అన్నిటికంటే మించి గొప్పది దానం. ఈ ప్రపంచంలో చెడని పదార్థం దానమే. భాగవతం వంటి గ్రంథాలలో ఏనుగులు నశిస్తాయి, గుర్రములు నశిస్తాయి, సంపదలన్నీ తొలగిపోతాయి, నీ శరీరం కూడా నశిస్తుంది, కానీ చెడని పదార్థం నీవు చేసే దానం, విష్ణు సేవ. విష్ణు సేవ ఎప్పుడూ చెడిపోదు. చెడని పదార్థములు విష్ణు సేవానిరతులు, విష్ణు సేవానిరతులు ఎప్పుడూ చెడవు. అంటే నిరంతరం విష్ణువుని భక్తితో పూజించిన, తలచుకున్న, నామస్మరణ చేసిన ఆ పుణ్యము ఎప్పుడూ నశించదు. విష్ణు సేవ మనకి కలగాలంటే, విష్ణువుని సేవించిన ఫలితం రావాలంటే ఎంతో కొంత దానం చెయ్యాలి. అందుకనే ఎప్పటికైనా కూడా వచ్చేది దానం. ఆ దానములు కూడా ఎలా చేయాలో చెప్పారు. ముందుగా గరుత్మంతుడు చెప్పారు చాలా గొప్ప మాట, ఏమిటో తెలుసా, దానము అనే శబ్దమునకు అసలైన అర్థం ఒక సత్పాత్రుడికి శ్రద్ధగా ఇచ్చే వస్తువు. ఇచ్చే వస్తువు గొప్ప వస్తువు అయి ఉండాలట. ముందు ఇచ్చే వస్తువు ఉండాలిగా, వస్తువు అంటూ ఉంటేనే దానం చేస్తాం. ధనం కానీ, బంగారము కానీ, ధాన్యము కానీ, మంచము, కంచం, కొంచెం ఇలాంటి వస్తువులు, పవిత్రమైన వస్తువులు తీసుకోవాలి. ఈ పవిత్ర వస్తువుని శ్రద్ధతో అర్హత కలిగిన వాడికి ఇవ్వడమే దానం. అంటే వస్తువు సరైనది ఉండాలి, ఇచ్చేవాడు శ్రద్ధగా ఇవ్వాలి, పుచ్చుకునేవాడిలో అర్హత ఉండాలి. అంటే ఎవరికి పడితే వాడికి దానం ఇస్తే దాన్ని దానం అనరు, మహాప్రమాదకరమైన వస్తువు అంటారు దాన్ని. వ్యవహారంలో అపాత్ర దానము అన్నారు, అంటే పాత్రత లేని అనర్హుడైన వారికి ఇవ్వబడే దానం అన్నారు. ఎవరెవరు అపాత్రులు అంటే, నీవిచ్చేటటువంటి డబ్బు ఏ వ్యభిచారమునకో, దొంగతనమునకో, హత్యలకో, తాగుడుకో, జోదమునకో ఎవడైనా వాడితే అటువంటి వాడికి నువ్వు ఇచ్చే దానం నీకు నరకం తెచ్చిపెడుతుంది. మా చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గరికి ఒక అతను వచ్చాడు. అతని శరీరం అంతా నల్లగా అయిపోయి ఒక రకమైన పొడలు వచ్చేస్తున్నాయి. రావడంతో నాన్నగారికి దూరం నుంచి దండం పెట్టి వాడి కాళ్ళు పెట్టుకోకుండా చేతులతోటి, గురువుగారు చలపతిరావు మేష్టారు రక్షించండి అన్నాడు. ఏం బాబు ఏమిటి నీకు ఈ రోగం అని అడిగితే, నేను ఒక మహాపాపం చేశానండి, తెలిసి తెలిసి చేశానండి, నా దగ్గర కూడా వచ్చి గొడ్డలు అడిగాడు, ఈ గొడ్డలతో వాడిని చంపుతాడు ఎవడు అని నాకు తెలుసు, అయినా సరే గొడ్డలు అడిగాడు కదా దానం చేయటం మంచిది అనుకుని వాడికి ఇచ్చాను. నా దగ్గర గొడ్డలు తీసుకుని ఊళ్ళో పొలాల దగ్గర సరిహద్దు తగాదాలో ఒకని చంపేశాడు. వాడిని తీసుకెళ్లి జైల్లో వేశారు, కానీ గొడ్డలు ఇచ్చింది నేను కనుక ఈ పాపం నాకు కూడా తగిలిందేమో నా బాధ, దానివల్ల నాకు ఈ రోగం వచ్చింది అన్నాడు. ఒంటి మీద చర్మం అంతా నల్లగా అయిపోయి ఊడిపోవడం మొదలుపెట్టింది పాము కూసంలాగా. అప్పుడు తండ్రి గారు ఈ పురాణాలు చూపించి, మనం ఇచ్చే వస్తువు వల్ల ఎవరికైనా హాని జరిగితే అది మహాభయంకరమైన కర్మ, నువ్వు గొడ్డలి కట్టెలు కొట్టుకునేవాడికి దానం ఇచ్చి ఉంటే వాడు కట్టెలు కొట్టుకుని ఆ కట్టెలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు, అది చాలా లాభం అయ్యేది. లేదా ఈ గొడ్డలి ఇంకేదైనా మంచి పనికి ఉపయోగించేటటువంటి వాడికి దానం ఇచ్చి ఉంటే ఎంతో లాభం వచ్చేది. కానీ నువ్వు ఈ గొడ్డలి ఎరిగి ఎరిగి హత్య చేయడానికి ఇచ్చావు, కాబట్టి ఆ హత్యాపాపంలో కొంత భాగం నీకు కూడా ఉంటుంది. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఇక్కడ ఈ రోగం, శరీరం విడిచిపెట్టాక నరకం అనే శిక్ష, ఈ రెండూ ఉంటాయి అని అతని చేత ఒక ప్రత్యేకమైన ప్రాయశ్చిత్తం చేయించారు. అది ఇప్పుడు ఇక్కడ అనవసరం. ఇలా మనం జీవితంలో ఒక్కొక్కప్పుడు తెలుసుకొని పొరపాట్లు చేస్తాం. మన కళ్ళు ఎదురుకుంటే సిగరెట్ హుషు హుషుని కలుస్తూ కూడా వచ్చి ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ అంటే మొహమాటానికి 5 రూపాయలు ఇచ్చామనుకోండి, వాడు 5 రూపాయలు పెట్టి సిగరెట్ కలుస్తాడు, తగలేస్తాడు, పాడు చేస్తాడు. వ్యసనపురుడికి దానం చేయడం వల్ల వచ్చే లాభం ఏమున్నది? అలాగే ఏ విషయంలో అయినా సరే తొందరపడకుండా ఒక నిర్ణయం తీసుకోవాలట. దానం విషయంలో పాత్ర తిరగాలి. ఒక్క 2 దానములకు మాత్రం పాత్రత లేదన్నారు. జలదానం, అన్నదానం. ప్రాణం పోతున్నప్పుడు అవతలాడికి వేసిన మంచినీడు పోయి, వాడు ఎంత నీచుడైనా, దుర్మార్గుడైనా, హంతకుడైనా, వాడి ప్రాణం నిలబెట్టడానికి నువ్వు నీళ్లు ఇవ్వడం వల్ల మాత్రం నీకు పాపం రాదు, పుణ్యమే వస్తుంది. అన్నం కూడా అంతేట. అన్నదానమునకు జలదానమునకు మాత్రం పాత్రతా పాత్రతలు లేవు. ఎందుకంటే అవతలవాడు ఏం చేస్తాడో నీకు తెలియదు, వాడు చచ్చిపోతున్నాడు అప్పుడు ప్రాణం నిలబెట్టు. ఆ మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు ఒరే మంచినీళ్ళు తాగాక పక్కవాడిని చంపుతా ఉంటున్నారు అని అడక్కు. ఎందుకంటే వాడు ఏం చేసినా ఆ పాపం వాడు అనిపిస్తాడు, నీకు సంబంధంలో నీకు మాత్రం పుణ్యమే వస్తుంది. అంచేత చలివేంద్రం పెట్టడమే. చలివేంద్రం దగ్గరకు వచ్చి మంచినీళ్ళు తగ్గేవాడు ఎవడైనా వాడి కులముతో, గుణముతో, వాడి వ్యసనములతో, వాడి పాపములతో మనకి సంబంధం లేకుండా మనం వాడికి జలదానం చెయ్యాలి. దానివల్ల పుణ్యము తప్ప పాపము రాదు. అన్నదానం కూడా అంతేటి. ఈ రెండింటికి మాత్రం అవతల వాడు ఎవడైనా పర్వాలేదు, ఎంత నీచుడైనా ఎంత చండాలుడైనా సరే వాడికి అన్నం పెట్టి అన్నారు. అందుకే భాగవతంలో రతిదేవుడు చండాలుడు ఒకడు వచ్చి అడిగితే అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రననమాంచి వారికి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సొమ్ము పుల్కస. రతిదేవుడు ఒక మహారాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు, ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన తన సమస్తం దానం చేసి ఉన్న ఆస్తంతో పోగొట్టుకుని దిక్కు లేక తన పెళ్ళాం బిడ్డలతో అడవికి పోయాడు. ఇదివరకు ఆయన దగ్గర దానం పుచ్చుకున్న వాళ్ళు ఆయన తిండి లేక అల్లాడిపోతుంటే ఇంత అన్నం మూత పెట్టలేదు ఎవరు పాపం. అందువల్లే అరణ్యం పాలైపోయాడు. 40 రోజులు తిండి లేక మలమల పడిపోయి ఆకులతో మంచినీళ్ళతో బతికారట ఆ కుటుంబం అంతా. అయినా నన్ను వాసుదేవుడే రక్షిస్తాడు అని దృఢమైన విశ్వాసంతో 40 రోజులు ఉపవాస దీక్షతో బ్రతికాడు ఆయన. 41వ రోజు అనుకోకుండా ఓ చెట్టు కింద ఒక పాయస పాత్ర కనపడింది. ఒక పెద్ద బంగారపు గిన్నె, గిన్నె నిండా పాయసం ఉందండి. జీడిపప్పులు కిస్మిస్సులు వేయబడిన మంచి అద్భుతమైన చిక్కని చక్కని పాయసం కనపడింది. దాంతోపాటు ఒక నెయ్యి జాడీ కూడా కనపడిందండి. పాయసంలో నెయ్యి వసూలు తింటే ఎంత రుచిగా ఉంటుందో తిన్నవాడికి అర్థమవుతుంది. కొలెస్ట్రాల్ అనుకున్న వాడికి అమ్మ పక్కన పెట్టండి. ఈ నెయ్యి పాయసం, ఇంకో పెద్ద గిన్నె నిండా మంచినీళ్ళు కూడా, కమ్మని జలం కూడా కనపడింది. అమ్మాయ పాయసం నెయ్యి జలం దొరికాయి, ఇప్పుడు మనం తిందాం అనుకుని ఆయన, ఆయన భార్య, పిల్లలు కూర్చున్నారు. తీరా ఆ పాయసాన్ని తినబోయే సమయానికి ఒకడు వచ్చాడు, ఓ అతిథి, ఓ భూసురుడు. బాబోయ్ ఆకలి అన్నాడు. వెంటనే ఈయన సగం అన్నం అడిగి పెట్టేశాడు. ఇక మిగతా తిందాం అనుకుంటుంటే మళ్ళీ ఇంకొకడు వచ్చాడు ఆయన, ఒక రైతు గారు. బాబు ఆకలి బాబోయ్ అన్నాడు. వెంటనే వాడికి కూడా మిగతా అన్నం పెట్టేశాడు. నెయ్యి అన్నము ఇద్దరికి చెరిసగం పంచిపెట్టారు. ఇక మిగిలింది మంచినీళ్ళు. 40 రోజులు మలమల మాడిపోతున్నవాడు అన్నం దొరకగానే ఆత్రంగా తింటాడు, కానీ ఎవరికైనా దానం చేస్తాడా? ఆ మహానుభావుడు అలా దానం చేశాడు. అందుకే వాళ్ళని మహాత్ములు అన్నారు. ఇలా ఎవరైనా ఉంటారని కొందరు అడుగుతారు, ఉన్నారండి నేను చూశాను. మా నాన్నగారు దీక్షతోటి పంచవటిలో కాగం రాశారు. ఆ కాగం రాస్తున్నంతకాలం ఆయన బయటకు వెళ్ళేవారు కాదు, ఇంట్లోనే మా అమ్మ ఏదో తోచింది పెట్టేది. అందరు కుటుంబ సభ్యులందరూ తలోదారిని విడిపోయారు ఉద్యోగాలకి, వాళ్ళు ఇంకా స్థిరపడలేదు. ఆ సమయంలో ఇంట్లో నేను చంటి పిల్లవాడిని, ఏదో ట్యూషన్ చెప్పి 1 రూపాయి తెచ్చేవాడిని. ఉన్న ఆస్తి అంతా నాన్నగారు మొత్తం 1000 ఎకరాలు దానం చేశారు. పెద్ద కాదని మహాదాత ఆయన. ఆ సమయంలో ఒకరోజు ఇంట్లో అమ్మగారికి ఏం వండడానికి ఏమీ లేవు, బయటికి వెళ్ళి సరుకులు తెద్దామని నేను బయలుదేరా. మా నాన్నగారికి నెల నాళ్ళ తర్వాత ఆ రోజు కరకరలు అడిపోయింది ఆకలి. ఆయన జేబులో ఒక అర్ధ రూపాయి ఉంది, అది అర్ధ రూపాయి పెడితే ఇన్ని పుడుకులు వచ్చాయి. ఆ ఊళ్ళో ఒక ఆయన చాలా మడిగా పుడుకులు వేసేవాడు, ఒక అయ్యర్ గారు. మా నాన్నగారు చూడగానే వెంటనే స్నానం చేసి మరి మడికి బట్ట కట్టుకుని కాస్త పుడుకులు వేసి పెట్టేవాడు. ఈయన డబ్బులు ఇచ్చేసేవారు ఎప్పుడైనా ఇలా అత్యావశ్యక స్థితిలో. ఈ అర్ధ రూపాయి పుచ్చుకుని ఆ పుడుకులు వేసే అయ్యర్ దగ్గరికి వెళ్ళారు మా నాన్నగారు. అది తినకపోతే ఆయన ప్రాణం పోయేటట్టుంది, ఒళ్ళు తూలిపోతుంది, నీరసంతో ఉన్నారు. గదిలో కూర్చుని రాసుకోవడం తప్ప గదిలోంచి బయటకు కూడా రాలేదు, అంత దీక్షతో రాశారు ఆయన. ఆ సమయంలో అర్ధ రూపాయి పుచ్చుకుని గుమ్మంలోంచి బయటకు వచ్చారు. నేను సరుకుల కోసం బయలుదేరిన వాడిని, ఎందుకు వెనక్కి వచ్చాను సంచి కోసం దానికోసం. ఆ సమయంలో ముష్టివాడు వచ్చి బాబాయ్ చచ్చిపోతానంటే అర్ధ రూపాయి వాడి చేతిలో పెట్టి వాడి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఆ పూట నా మనస్సు చివుక్కుమంది, నాన్నగారికి ఇంత అన్నం పెట్టలేకపోతున్నాం, ఆయనేమో గదిలో కూర్చొని రారు సరుకులు తెద్దామని, నేను బయలుదేరే లోపేమో ఆయనకి ఆకలి వేసినట్టుంది, ఉన్న అర్ధ రూపాయి వాడికి ఇచ్చేశారు, నేను చిన్నవాడిని కదా. అందువల్ల ఎంత నేను నాలుగో తరగతి ఐదో తరగతి చదువుకుంటూ ట్యూషన్ చెప్పేవాడిని. నేను నాలుగో తరగతి చదువుతుంటే నాలుగో తరగతి చదువుకునే పిల్లలు నా దగ్గర ట్యూషన్ చదువుకునేవారు. వాళ్ళు నాకు ఏదో పావలాయో 10 పైసలు ఇచ్చేవారు. అవి మా కుటుంబానికి ఉపయోగపడేవి అటువంటి రోజులు. ఇంతకు ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు నేను నాన్నగారి దగ్గర వచ్చి, నాన్నగారు తనకు మారిన ధర్మం అంటారు, అర్ధ రూపాయి దానం ఎందుకు చేశారండి, మీరు మలమల పాడిపోతారు. ఒక పావలా వాడికి ఇచ్చి ఉంటే వాడికి కడుపు నిండేది, ఓ పావలాతో మీరు పుడుకులు తినచ్చు కదా అంటే, నాయన నేను చస్తే నాకు వచ్చే నష్టం ఏమిటి, కానీ వాడు చచ్చిపోతే నా ప్రాణం గెదగెదలాడుతుంది, నాకు వాడిలోనే విష్ణువు కనపడతాడు, ఇది నా లక్షణం, ఇది నా గుణం. అందువల్ల ఇంక ఈ విషయంలో ఇవి అడక్కు, పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి. నాకు కట్టుకున్న పంచే, కట్టుకున్నటువంటి గుడ్డలు, చేతిలో ఉన్న ఆహారం, త్యాగం చేయటం జన్మతః వచ్చింది. ఈ లక్షణం పుడకలతో కానీ పోదు, అంటే నేను చచ్చిపోయేటప్పుడు నా కట్టెలతోటే పోతుంది, అప్పటిదాకా పోదు. కాబట్టి నన్ను ఎవరూ కంట్రోల్ చేయకండి, బతికినంతకాలం బ్రతుకుతాను, నా పుణ్యం మీ వెనకాతలు వస్తుందని ఎవరైనా. అటువంటి మహాత్ముడిని నేను చూశాను, ఆ తండ్రి దగ్గర నేను పెరిగాను. అందుకే నేను కొన్ని విషయాల్లో అదృష్టం ఉంటుంది అనమాట. చేతిలో ఉంటే ఇచ్చేయడమే తప్ప మళ్ళీ వెనక ముందు చూడటం ఆయనకు అలవట్లేదు. అలాగే రంతిదేవుడు కూడా ఆ రోజుల్లో, రంతిదేవుడు కథల్లో పురాణాల్లో ఉన్నాడు, నేను ప్రత్యక్షంగా తండ్రి గారిని చూశాను. ఎందుకు చెప్తానంటే, అన్నం ఇచ్చేసాడు ఆయన, నెయ్యి ఇచ్చేసాడు ఇద్దరికి, ఇంకా మంచినీళ్ళు మిగిలాయి. కనీసం ఈ మంచినీళ్ళైనా నేను నా భార్య పిల్లలు తాగి బతుకుదాం అనుకున్నాడు. భార్య నేను పిల్లలు ఈ మంచినీళ్ళు తాగి ప్రాణం నిలబెట్టుకుందాం అనుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి కుక్కల గుంపును వెంట పెట్టుకుని ఒక చండాలుడు వచ్చి, దాహం ప్రాణం పోతుంది, గొంతు పిడచగట్టుకుపోయింది, మహాత్మా మంచినీళ్ళు మంచినీళ్ళు అన్నాడు. అప్పుడు ఆయన, నాయన అన్నం ఎలవలేదు, ఎంత ఆకలిగా ఉన్నా నీకు పెట్టడానికి ఎంత అన్నం లేదు, నువ్వు సమయానికి మంచినీళ్ళు అంటూ మాత్రమే వచ్చావు, దేవుడు దేవుడు నా దగ్గర మంచినీళ్ళు ఉన్నాయి, ఈ మధురమైన మంచినీళ్ళు, ఈ రుచి కలిగిన మంచినీళ్ళు నువ్వు తాగు, అన్నీ నీవే తాగి, ఏం పర్వాలేదు, నాకు పురుషోత్తముడు దిక్కు, ఆ పరమాత్మే దిక్కు అంటూ అమాంతంగా మొత్తం నీళ్లు వాడి చండాలుడి పాత్రలో పోయేసాట. ఎవడికి వస్తాడండి ఈ రోజుల్లో? బలవంతంబు నీరు ఒట్టున నిజ ప్రాణావనోత్సాహియై అలయండేమియు వీని హృజ్జనము నాయాసంబు ఖేదంబు నా జలదానంబున మాను నేడు నన్ను సర్వేశ్వరాధీనుడై జలముల్ వోసెను రంతిదేవుడు దయన్ చండాల పాత్రం పున. ఒక్క క్షణం ఆలస్యం చేస్తే వీడికి దాహంతో ప్రాణం పోయేటట్టుంది, ఇప్పటికే ప్రాణాలు ఒగ్గబట్టుకుని ఉన్నాడు వీడు అని మహానుభావుడు రంతిదేవుడు మారు మాట్లాడకుండా సర్వేశ్వరుడికి నమస్కరించి, తాను తాగవలసిన, తన కుటుంబం తాగవలసిన, తన పిల్లలు తాగవలసిన, తన భార్య తాగవలసిన జలం మొత్తం చండాలుడి పాత్రలో పోసేశాడు. వెంటనే చండాలుడు ఎముడైపోయాడు. ఇందాక వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళంతా ఎవరు, ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతలు, వాళ్లే అన్నం పెట్టారు అక్కడ, వాళ్లే అన్నం ఆయన దగ్గర నుంచి తిరిగి దానం రూపంలో లాక్కొని పరీక్షించారు. ప్రాణాపాయ స్థితిలో కూడా దానం చేస్తాడా లేదా, అని అతన్ని పరీక్షించారు. ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు. అప్పుడు వాడు, నీకేం కావాలంటే నారాయణ భక్తి తప్ప నాకేం వద్దన్నాడు ఆయన. ఎవరు అడుగుతారా ఇలాగా? త్రిమూర్తులు లాంటి వాళ్ళు ఎదురుగుండా ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే, వారలనేమియు కోరక నారాయణ భక్తి తన మనం ధీరుండాతడు మాయా పారద్దుండగుచు పరమ పదము పొందని. వాళ్ళని ఏమీ అడగలేదు, నారాయణ భక్తి చాలనుకున్నాడు ఆయన, మాయకి అతీతుడైపోయాడు ఆయన. అప్పుడే ఆయనకి కైవల్యం వచ్చింది. ఎందుకు ఇంత కథ చెబుతున్నాను, జలమునకు అన్నమునకు పాత్రతాపాత్రతలు లేవు. అవతల వాడు ఎవడైనా వాడొచ్చి ఆకలి బాబు దాహం తండ్రి అని అడిగితే మారు మాట్లాడకుండా ఇచ్చేయండి. రైల్లో పెడుతున్నారు మీకు మంచినీళ్ళు, ఓ బాటిల్ పట్టుకెళ్ళారు కూడా, సీల్డ్ బాటిల్ ఓ 12 రూపాయలు. వీడు 12 రూపాయలు ఎక్కడ ఇచ్చిందంటే, రైల్లో ఎంగా 30 రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు. 30 రూపాయలు పెట్టి సీసా కొనుక్కున్నారు, మీకు అవసరం ఎంతలో నిజంగానే పాప ఎవడో వచ్చి నీళ్లు దొరకట్లేదు దాహం వేస్తుంది బాబోయ్ అంటే, పర్వాలేదు ఇచ్చేయండి, ఆ సీసా ఇచ్చేస్తే మీకు వచ్చే నష్టం లేదు. మరీ ప్రాణం పోతుంటే ఒక చుక్క మీద తాగి వాడికి ఇచ్చేయండి, ఒక చుక్క గ్లాసులో పోసుకుని వేద ఇచ్చేయండి, ఏం పర్వాలేదు, మరీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు. రంతి దేవుడు అంత స్థాయిలో వాడు మనం ఉండలేం కనుక, అక్కడ ధనం గురించి ఆలోచించకూడదు, వెంటనే ఇచ్చేయండి. నిజానికి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేందరం నడుపుతూ ఉండేవాళ్ళం, ఈసారి కరోనా వల్ల జనం పోగుపడ్డానికి వెళ్ళాక ఆపేశాం, 1వ తారీఖు నుంచి మళ్ళీ నడుపుతున్నాం. కాబట్టి ఎందుకు చెప్తానంటే, గొప్ప దానం ఈ జలదానం అన్నదానం, వీటికి పాత్రతో సంబంధం లేకుండా ఇవ్వాలి. కానీ తక్కిన దానములు ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడు పాత్రతో ఉండాలి, పుచ్చుకునేవాడు మహానుభావుడై ఉండాలి, సత్పాత్రులకు శ్రద్ధతో ఇచ్చే భోగ్య వస్తువే దానం అన్నమాట. ఆ వస్తువు కూడా పనికి మారినది అవ్వకూడదట. పైగా ఇక్కడ ఏమన్నాడు తెలిసిన, దానం ఇచ్చేటప్పుడ శ్రద్ధయా దేయం, శ్రద్ధతో ఇవ్వాలి, అశ్రద్ధయా అదేయం. దేయము అంటే ఇవ్వదగినది, అదేయము ఇవ్వకూడదు. అశ్రద్ధయ అదేయం అంటే అశ్రద్ధతో ఇవ్వకూడదు, తీసుకోవాలి అనకూడదు అనమాట. అయ్యా నా అదృష్టం అండి మీకు ఇవ్వడం అనాలి, ఇచ్చి ఏడవకూడదు. పైగా కొంతమంది ఉంటారండి బాబు, ఇచ్చేటప్పుడు ఏదో అహంకారంతో ఇస్తారు, మేము కాబట్టి ఇస్తున్నాయి, ఇదిగో ఇస్తున్నాను డొనేషన్ అంటాడు. నువ్వెవడు ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఎవడు, సర్వం పరమాత్మ. అందువల్లే వినయముతో ఇవ్వాలి, లక్షలు ఇచ్చి కూడా వినయంతో ఇంతకంటే ఇవ్వలేకపోతున్నానన్న ఎంతోమందిని నేను ఎరుగుదు. మహానుభావును చూసాను నేను, శివలింగ ప్రతిష్ఠ కోసం స్థలం కోసం సేకరిస్తున్నప్పుడు మారు మాట్లాడకుండా ధనమిచ్చి ఇంతకంటే ఇవ్వలేకపోతున్నానండి, మళ్ళీ భవిష్యత్తులో ఇచ్చే అవకాశం ఇవ్వండి అని వినయంగా అడిగిన పుణ్యాత్ములు ఉన్నారు. రూపాయి ఇచ్చి 100 సార్లు ఇచ్చాము, ఏం అతను గుర్తింపు లేదా, మాకు వెంటనే రిసిప్ట్ పెట్టరా లేకపోతే వెంటనే మాకు మెసేజ్ పెట్టరా అని అడిగిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కడి తత్వం ఒక్కొక్కడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి తిరగకూడదు, కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తిరగకూడదు అన్నారు. 10 మందికి అనౌన్స్ చేయకూడదు అసలు సాధ్యమైనంత వరకు. ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరులకు తెలియడం కోసం చెబుతున్నాం, కానీ దానం చేసేటప్పుడు వినయముగా శ్రద్ధగా మళ్ళీ పక్కవాడికి చెప్పకుండా అతి రహస్యంగా చేయమన్నారు, గుప్తంగా చేయమన్నారు. కొన్ని సందర్భాల్లో చెప్పాలి, చెబితే అవుతున్నమాట వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేద్దామని కొందరు అనుకుంటారు కనుక అందువల్ల అనవచ్చు, అది వేరే విషయం. కానీ ఎంత వినయముతో ఎంత శ్రద్ధతో చేస్తే అంత మంచిది, అది మర్చిపోవాలి. ఓ మహానుభావుడు ఉన్నాడు, ఒక గొప్ప ఆయనకి భాగవతం చదవండి అని డబ్బులు పంపించి కాశీ వెళ్ళాక నా డబ్బు తిరిగి పంపించి అన్నాడు. డబ్బులు వెనక్కి తిరిగి పంపించేసేస్తే మనకు వచ్చే నష్టమే లేదు, కానీ అవతల వాడు 91 కల్పములు, ఒక కల్పం కాదు, కల్పం నేను చెప్పేది యుగాలు కాదు, 91 కల్పములు పందిగా కుక్కగా దరిద్రపు నీచ జన్మలు ఎత్తుతట, మలమూత్రంలో పురుగైపోతట. ఇచ్చిన దానం వెనక్కి అడగడం ఏంటంటే, అసలు అన్నం వెనక్కి అడగడం అంటే ఏమిటో తెలుసా, మలం అడగడమే. ఒక ఆయనకి అన్నం పెట్టాం మనం, ఆయన అన్నం తిన్నాడు, నేను పెట్టిన అన్నం తిరిగి ఇచ్చేయి అంటే వాడు ఎలా ఇస్తాడు, అయితే కక్కాలి అది మలమే, లేదా విసర్జన పదార్థం ఇవ్వాలి అది మలమే. ఎంత మహాపాపం అది, మలభక్షకుడి కంటే పాపత్ముట్ట. ఇచ్చిన దానం వెనక్కి తీసుకునేవాడు, నా దానం గురించి 10 సార్లు చెప్పలేదేమని కోపగించేవాడు, అటువంటి పాపాత్ములు 91 కల్పముల పాటు కఠోర నరకాల్లో పడిపోతారు. ఎప్పుడు దానం ఇచ్చినా మళ్ళీ దాని గురించి ఆలోచించకండి, ఒక మహాకార్యానికి ఇచ్చాం, ఒక మహాత్మునికి ఇచ్చాం అని ఒక దండం పెట్టేయండి. ఎంత అద్భుతంగానో చెప్పారు గరుడ పురాణంలో దానాల విశేషాలు. ఆ తక్కిన విశేషాలు రేపు మళ్ళీ యథాప్రకారంగా 5 గంటల కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. శ్రద్ధతో ఈ గరుడ పురాణం విన్నవాళ్ళు తెలుసో తెలియకో ఈ దానం విషయంలో తప్పులు చేస్తే ఆ తప్పులు తొలగిపోతాయట. దాన ధర్మముల విషయంలో తెలియక దోషం చేసాం అనుకుందాం కాసేపు, ఆ పాపం ఎలా పోతుంది అంటే ఈ ఘట్టం వినడం వల్ల. ఇవాళ రేపు శ్రద్ధతో ఈ ఘట్టం వింటే మనం చేసిన ఏ విధమైన దాన దోషమైనా తొలగిపోతుంది, దానం చేసిన పుణ్యం లభిస్తుంది. మళ్ళీ రేపు వచ్చేదాకా, రేపు కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.